Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namah. Akhanda Mandala Karam Vyaptam Yena Characharam Yat Padam Darshitam Yena Tasmai Shri Gurave Namah. Ayatu Varada Devi Akshare Brahma Vadini Gayatri Chandra Mata Brahma Yonir Namostute Om Bhurbhuva Svaha Tatsavitur Varenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Na Prachodaya Om Bhurbhuva Svaha Tatsavitur Varenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Na Prachodaya Om Bhurbhuva Svaha Tatsavitur Varenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yo Na Prachodayat.
Manamu Adhyatmikata అనేటటువంటి పదాన్ని సుమారు 5000 సంవత్సరాల బట్టి ఖూనీ చేసి పారేస్తున్నాం. ఆధ్యాత్మికత అంటే మన ఉద్దేశం ఈనాడు ఎలా ఉంది అంటే, భగవంతుడు మనకు ఒక పెద్ద నౌకరు, ఓ ఎమ్మెల్యే, ఓ ఎంపీ, వాళ్ళు కూడా చేయలేని పని ఏదైనా ఉంటే భగవంతుడితో చెప్పి మనం చేయించేసుకోవచ్చు. అంటే భగవంతుణ్ణి మనము భౌతిక జగత్తుకి కావలసిన అవసరాలకి మాత్రమే వినియోగించుకుంటున్నాం తప్ప, అసలు ఈ భగవంతుడి యొక్క ఉనికికి కారణం ఏమిటి, ఈ సృష్టికి కారణం ఏమిటి అనే ప్రశ్నలు మనము ఆలోచించడం లేదు. ఆధ్యాత్మికత అనేది ఆధునిక విజ్ఞానం ఎక్కడ అంతం అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని ఐన్స్టీన్ చెప్తూ ఉండేవాడు. Where science ends or physics ends, metaphysics starts. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, చాలా స్పష్టంగా మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆధ్యాత్మిక జగత్తులో జీవించదలుచుకున్నటువంటి వ్యక్తి అసలు ఏ లక్ష్యాన్ని సాధించాలి అన్నది మీకు చాలా స్పష్టంగా అవగాహన ఉంటేనే ఆధ్యాత్మిక ప్రగతి సంభవం అవుతుంది. విషయం చెప్పినటువంటి ఆధ్యాత్మిక ప్రగతి, ఫిజిక్స్ చదువుతున్నాం, ఇంజనీర్ అవ్వం, బాటనీ జువాలజీ చదువుతున్నాం, ఇంజనీర్ అవ్వం, ఎంపీసీ గ్రూప్ చదివితే ఇంజనీర్ అయ్యేటటువంటి సంభావనలు పెరుగుతాయి. ఎంపీసీ గ్రూప్ చదివినంత మాత్రాన మీరు ఇంజనీర్ అయ్యి తీరాలి అనేటటువంటి రూల్ లేదు, కానీ మీరు ఇంజనీర్ అవ్వాలి అని ఉంది, ఎంపీసీ గ్రూప్ తీసుకున్నారు. మరి ఇంజనీర్ అవ్వాలంటే మీరేం చేస్తారు, చూస్తున్నారు కదా, మీరు ఎంత కష్టపడతారు, రెసిడెన్షియల్ కాలేజీలో చదివించాలా, రోజుకి 18 గంటలు చదివించాలా, 20 గంటలు చదివించాలా, అది మీ తపన. అంటే ఏంటి, భౌతిక జగత్తులో ఒక విద్యారంగానికి సంబంధించినటువంటి జ్ఞానము. మరి డాక్టర్ అవ్వాలంటే మళ్ళీ వేరే ప్రయత్నం చేయాలి మీరు, అదే చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలంటే వేరే ప్రయత్నం చేయాలి. చార్టెడ్ అకౌంటెంట్ గా అవదలుచుకున్నటువంటి వ్యక్తి అసలు ఎంపీసీ జోలికి కానీ బీజెడ్సీ జోలికి కానీ పోడు, దాని జోలికే వెళ్ళడు. వాడు వెళ్తే ఏమవుతుంది, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వడు కదా. కానీ ఆధ్యాత్మిక విద్య అంటే మూడు లక్షణాలు చెప్పుకుంటాం మనం, సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత. అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఎన్ని రకాల విద్యలు మీకు భౌతిక జగత్తులో ఉన్నాయో అన్ని రకాల విద్యలను మీరు తెలుసుకొని, అంతకంటే పైనటువంటి విద్య ఇంక్లూడింగ్ ఆల్ దీస్, ఈ విద్యలన్నింటినీ కూడా సమీకరించుకుని దీనికంటే పైన ఉన్నటువంటి, దీనికంటే అధికంగా ఉన్నటువంటి విద్య మీరు నేర్చుకోవాలి అంటే మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయాలో ముందు మనసులో తెలుసుకోండి. ఆషామాషిగా నేను ఒకసారి దండం పెట్టుకున్నాను, దీపం వెలిగించేసుకున్నాను, రెండు అగరత్తులు వెలిగించేసుకున్నాను, 10 కొబ్బరికాయలు కొట్టేశాను, వెంకటరమణమూర్తికి ముడుపులు చెల్లించేశాను. అసలు అది ఆధ్యాత్మికత కానే కాదు, అది నటన. మరి ఆధ్యాత్మికత గురించి మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఆధ్యాత్మికత వైపు మనం ఎలా ప్రయాణం చేయాలి, ఆ ఎలా ప్రయాణం చేయాలి అనే దానికి ఒక సింపుల్ ఫార్ములా చెప్పారు, తస్య వాచక ప్రణవ. భగవంతుడి గురించి కనుక మీకు ఏదైనా జ్ఞానము కావాలి అంటే, భగవంతుడి గురించి మీరు తెలుసుకోవాలి అని అంటే ఓంకారం చేయండి. ఓంకారం చేయండి అంటే మీకు ఉద్యోగం కావాలి అంటే బిఏ అవ్వండి అన్నారు అనుకోండి, మీరు ఇంటి కూర్చుని నేను 24,000 సార్లు బిఏ బిఏ అంటాను, లేకపోతే 24,00,000 సార్లు బిఏ 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 అంటాను, లేదు అంతకంటే పవర్ఫుల్ మంత్రం ఉంటుంది ఎంఏ అని, దాన్ని 32,000 సార్లు 70,00,000 సార్లు ఎంఏ ఎంఏ అంటానంటే డిగ్రీ వస్తుందా మీకు? రాదు. కానీ బిఏ అనగానే మనకు ఏమర్థం అవుతుంది, ఓ 3 సంవత్సరాల పాటు ఒక విశేషమైనటువంటి ఆర్ట్స్ సబ్జెక్ట్స్ లో ఏదో 3 సబ్జెక్ట్స్ లో అతను తీవ్రమైనటువంటి అధ్యయనం చేశాడు అని తెలుస్తుంది. ఎంఏ అంటే 2 సంవత్సరాల పాటు ఏదో ఒక విశేషమైనటువంటి సబ్జెక్ట్ లో బాగా అధ్యయనం చేశాడు అని తెలుస్తుంది. అలాగే ఓంకారం అంటే ఆ ఊ మ, అది ఒక డిగ్రీ లాంటిది. మీరేం చదువుతున్నారు అంటే బిఏ చదువుతున్నాను అంటారు, అన్ని సబ్జెక్టులు చెప్పడవాడు. నువ్వేం చదువుతున్నావు అంటే బీకామ్ చదువుతున్నాను అంటారు. మీరు ఏం చదివారు, ఏ డిగ్రీ పుచ్చుకున్నారు అంటే పిహెచ్డీ అంటారు. 2.5 అక్షరాలు 3 అక్షరాలు చెప్తాం మనం. అలాగే ఆధ్యాత్మిక జగత్తులో కూడా మీరు ఒక విశేషమైనటువంటి స్థాయి పొందాలి అంటే ఆ ఊ మ అనేటువంటి 3 అక్షరాల వెనకాతలు ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ 3 అక్షరాల వెనకాతలు ఉన్నటువంటి జ్ఞానాన్ని కుండలిని శక్తి అని పిలిచేవారు పూర్వకాల ఋషులు. కుండలిని శక్తి అన్నా ఆ ఊ మా యొక్క శక్తి అన్నా ఒకటే. ఇంత ఓంకారం యొక్క షేప్ను కూడా చూస్తే మీకు కుండలిని జాగరణకి చేయవలసినటువంటి ఒక విశేషమైనటువంటి ముద్ర అందులో మనకి కనిపిస్తుంది. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మీరు కనుక ఆధ్యాత్మిక జగత్తులోకి అడుగు పెట్టదలుచుకుంటే భౌతిక జగత్తు మాత్రమే కాకుండా దాన్ని అకారము అంటాం. భౌతిక జగత్తు, భౌతిక జగత్ అంటే ఋషులు చెప్పేటటువంటి అకారము అనేటటువంటి అక్షరముతో నిర్దేశింపబడేటటువంటి భౌతిక జగత్ మన భౌతిక జగత్తు కంటే చాలా విశాలమైనది. మన జీవితం ఎంత విజయవాడ దాటి వెళ్ళదు, విజయవాడలో కూడా ఒక పేట దాటి వెళ్ళదు, ఇంకా మాట్లాడితే ఒక పేట కూడా కాదు ఒక గది దాటి వెళ్ళదు మన జీవితం. ఆ గదిలో ఉంటే పక్క గదిలో ఉండలేము, పక్క గదిలో ఉంటే ఈ గదిలో ఉండలేము, ఈ పేట వదిలితే అక్కడెక్కడ ఉంటాం తప్ప ఇక్కడ ఉండవు. బై ఛాన్స్ ఏదైనా ఊరు వెళ్ళిపోతే ఇంకా విజయవాడతో సంపర్క సంబంధాలు ఉండవు. కానీ ఋషులు చెప్పేటటువంటి మీరు ఆధ్యాత్మిక సాధన నిజంగా చేయదలుచుకుంటే మీకు ఎంత జ్ఞానం రావాలి అంటే, ఇప్పుడు సైంటిస్టులు ఏం చెప్తున్నారు అంటే సుమారు 3,00,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి ఒక గెలాక్సీని కనిపెట్టారు. 3,000 కాంతి సంవత్సరాలు అంటే మీకు అర్థమైంది కదా, కాంతి అంటే 1,86,364 మైళ్ళు సెకండ్కి వెళ్తుంది, అది నిమిషానికి ఇంటూ 60, గంటకి దాన్ని ఇంటూ 60, రోజుకి ఇంటూ 24, సంవత్సరానికి ఇంటూ 365. మరి 3,000 కాంతి సంవత్సరాలు అంటే ఇందాక నేను చెప్పిన అంకె ఉందే, ఏంటి అంకె మీకు అర్థం అవుతుందా, 186,354 మైళ్ళు ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ 24 ఇంటూ 365 ఇంటూ 3000 అంత దూరంలో ఉన్నటువంటి ఒక గెలాక్సీని కనిపెట్టారు శాస్త్రజ్ఞులు. అది కూడా మీకు తెలియాలి, దాని గురించి కూడా మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. కానీ ఇప్పుడు మనకున్నటువంటి టెలిస్కోప్ తో చూడగలిగే అంత, ఇంకా టెలిస్కోప్ పెద్దది కనిపెడతాం మనం గ్యారంటీగా. కనిపెడితే ఇంకా సుదూర అంతరిక్షాలలోకి మనం ఈ విశాల భౌతిక జగత్తులోకి వెళ్ళగలం. మరి సూక్ష్మ జగత్తులో న్యూక్లియస్ 10⁻⁴ న్యూక్లియస్ లో 128 కణాలు కనిపెట్టారు. ఇంత ఎంత 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 లోతు గెలిపారు అణోరణీయ మహతోమహీయ. దీని యొక్క మొత్తము జ్ఞానము భౌతిక జగత్తు. ఇదంతా మీకు తెలియాలి. ఇందులో ఇది నాకు తెలియదు అది నాకు తెలియదు అంటానికి వీలు లేదు ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు అంటే. కానీ ఇదొక్కటి తెలిస్తే సరిపోతుందా మీకు? స్పిరిచువలిజం లో ఇది మీకు తెలిస్తే నవ్వుతాడు వాడు. మూడు లోకాల గురించి తెలియాలి. ఇదేంటి భౌతిక లోకం గురించి మీకు అర్థమైంది. భౌతిక లోకంలో ఉన్నటువంటి విశాలత్వం అర్థమవుతుంది కదా. మనం చదివే ఫిజిక్స్, మనం చదివే ఎంబీబీఎస్లు, ఎండీలు, డిఎంలు, ఎక్స్వైజెడ్లు, మనం వచ్చేటటువంటి ప్రెసిడెంట్ పోస్టులు, యుఎన్ఓ ప్రెసిడెంట్షిప్, లేకపోతే చంద్రమండలంలోకి మీరు వెళ్ళారు అంటే ఎందుకుట ఎంత దూరం? మహా అవుతే 600,000 మైళ్ళు చంద్రమండలం అంతే కదా. ఎన్ని కోట్ల మైళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం? అసలు అనంత సుదూర తీరాలకు కూడా మనం వెళ్ళగలిగితే భౌతిక జగత్తులో. కానీ ఈ ఒక్క విజ్ఞానమే మీకు సరిపోదు. సూక్ష్మ జగత్ అంటాం మనం. సూక్ష్మ జగత్తు గురించి అసలు మనకేమీ తెలియదు. మన జీవితాలు ఎంత ఒక విధంగా పనికిరాని జీవితాలంటే, మీరు కోటీశ్వరులు కావచ్చు, ప్రెసిడెంట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మన జీవితాలకి అర్థం లేదు. ఇంచేత అర్థం లేదు మన జీవితాలలో. నిద్రపోతున్నప్పుడు, కలలు గంటున్నప్పుడు ఏం జరుగుతున్నాయో మనకి తెలియదు. ఆటే మాట్లాడితే స్వప్నాలు వేస్ట్ అంటాం మనం. పొద్దున్న మనం ఏం ఆలోచిస్తాయో అవే కలల్లోకి వస్తాయంటాం. నిజంగా అవే కలల్లోకి వస్తాయంటే మన అందరికి కలల్లో ఏమేం రావాలి? ఏ రాజ్ కపూరో, ఏ హేమమాలినియో, అవే కదా కలల్లోకి రావాలి. నాగార్జున, చిరంజీవో, ఎక్కువ మంది వాళ్ళ గురించి ఆలోచిస్తారు కనుక. నిజంగా మన ఆలోచనలే కలలకి కారణం అవుతే మన కలల్లో ఎవరు రావాలి? వీళ్ళు రావాలి. వీళ్ళు రారే. కలలకి కారణము వేరే జగత్తు యొక్క రియాక్షన్ ఉంది. ఆ అనే అక్షరం తర్వాత ఉ అనే అక్షరము సూక్ష్మ జగత్తు. కలల గురించి తెలియని వాడు ఎక్కడైనా ఉంటే, లేకపోతే ఏదైనా ఒక రాజ్యంలో కలల గురించి విశ్లేషించి చెప్పలేని వాళ్ళు ఉంటే ఆ రాజ్యంలో ఉండవద్దు అని చెప్తారు ఋషులు. అథర్వ వేదంలో శ్లోకం ఉంది, కలలని ఇంటర్ప్రిట్ చేయలేని వాళ్ళు, కలల గురించి అర్థం చెప్పలేని వాళ్ళు ఉన్నటువంటి దేశంలో మనం. ఇప్పుడు మనం ఏ దేశంలో ఉన్నాం? అలాంటి దేశంలోనే ఉన్నాం ప్రపంచంలో. అంచేత టెక్నికల్ గా ఋషుల ప్రకారం మనం ఈ పృథ్వీ మీద ఉండకూడదు. పూర్వకాలంలో రాముడు గురించి చదివిన, బుద్ధుడు గురించి చదివిన, వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు అనేక కళలకు చూసి ఆ కళల వల్ల నీకు ఇలాంటి కొడుకు ఇలాంటి పిల్లలు పుడతారని వాళ్ళు చెప్పారు. కొన్ని అప్పుడైనా ఈ కాలంలో కూడా జాన్ ఎఫ్ కెనడీకి, అబ్రహాం లింకన్కి, లాల్ బహదూర్ శాస్త్రికి కూడా నిజమయ్యేటటువంటి స్వప్నాలు, భవిష్యత్తులో జరిగినటువంటి జరగబోయేటటువంటి స్వప్నాలు వాళ్ళకి వస్తూనే ఉన్నాయి. చాలా మందికి అలాంటి కళ్ళు వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే కళల ప్రపంచాన్ని మీరు అంత సులభంగా తీసివేయలేరు. మన ఋషుల యొక్క ఆధ్యాత్మికత ఓంకారం ఏం చెప్తుంది అంటే, ఈ కళల ప్రపంచాన్ని కూడా మీకు పూర్తిగా తెలియాలి. కళల ప్రపంచం ఎంత విచిత్రమైన ప్రపంచమో ఆలోచించండి. కలగంటున్నాను నేను, మనిషిగా వెళ్ళిపోతున్నా, సడన్ గా నా గుర్రం అయిపోవాలనిపించింది. గుర్రం అయిపోతా, ఆ గుర్రానికి మూడు తలకాయలు ఉండాలి అనిపిస్తుంది. మూడు తలకాయలు వచ్చేస్తాయి ఆ గుర్రానికి. మనం ఏవేమి అనుకుంటాము అవన్నీ ఆ క్షణానికి అప్పుడప్పుడే జరిగిపోతూ ఉంటాయి. ఏదో కళ చూస్తున్నాను, 16 ఏళ్ల వయసులో ఉన్నాను, నేను 3 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నాను అని అనుకుంటూ ఉంటే కళ్ళ ఏమైపోతాను? నేను 3 ఏళ్ల పిల్లవాడిగా అయిపోతా. కాదు, ఓ 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిగా నేను ఉంటే ఎలా ఉంటాను అనుకున్నాను అనుకోండి కళ్ళు, అప్పటికప్పుడు నేను 70 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తిగా మారిపోగలను. ఇలాంటి సూక్ష్మ జగత్తు గురించి మీకు పూర్తి అవగాహన ఉండాలి, అప్పుడు మాత్రమే మీకు ఓంకారం యొక్క రెండో అక్షరం తెలిసింది. అది మన ఆధ్యాత్మిక సంపద, మన ఆధ్యాత్మిక దృష్టికోణం. అంతే తప్ప నేను గాయత్రి చేశాను, నాకు దెబ్బ తగ్గిందా లేదా, నాకు పట్టినట్టు తగ్గిందా లేదా కాదు. సూక్ష్మ జగత్తులో కలల ప్రపంచాల్లో మీకు అథారిటీ ఉందా, మనం ఎలాగైతే విజయవాడ వెళ్ళిపోతున్నాము, ఎలాగైతే గుంటూరు వెళ్ళిపోతాము, ఎలాగైతే ఒంగోలు వెళ్ళి వచ్చేస్తున్నాము, ఏమేం తీసుకెళ్లాలనుకుంటున్నామో దాన్ని తీసుకెళ్లగలుగుతున్నాము, అలాగ మీ కలల ప్రపంచంలోకి మీరు వెళ్ళగలరా, కావలసిన స్థలాలకి వెళ్ళగలరా, ఎలా వెళ్ళగలరు, ఏమి చేయగలరు అని చెప్పేది ఓంకారం యొక్క రెండో అక్షరం. కానీ ఆ రెండు అక్షరాలతో కూడా ఆపలేదు ఋషులు, ఏం ఆపలేదన్నాడు. మూడవది కారణ జగత్తు. గాఢ నిద్రలో మీరు ఉన్నప్పుడు, కలలు కూడా మీరు కనకుండా ఉంటున్నటువంటి స్థితిలో, అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థితిలో మీరు జీవిస్తూ ఉంటే, ఆ జీవితానికి మనం అసలు ఏమని చెప్తాం, గాఢ నిద్ర గురించి ఏమని చెప్తాం, మాటలు లేవు మన దగ్గర. ఆ మూడు లోకాలను, ముల్లోకాలు అంటే ఇవి, ఈ మూడు లోకాల గురించి మీకు స్పష్టమైనటువంటి అవగాహన రావటం కోసమే ఆధ్యాత్మిక వద్దకు రావాలి మనం. ఈ దృష్టితో ఆవిడొస్తున్నాడు. ఈ దృష్టితో వస్తే మీరు ఎంత కష్టపడాలి, ఓసారి ఏదో దండం పెట్టేసి, ఓసారి ఉదత్తులు వెలిగించేసి, మేము కూడా భక్తులమే అంటే అది ఎంత తప్పుదారిలో పడిపోయిందో మన జీవితాలు, పడనివ్వకండి అంత తప్పుదారిలో. కానీ మరి మీరు ఇంత విశేషమైనటువంటి 3000 లైట్ ఇయర్స్ దగ్గర నుంచి పరమాణు కేంద్రకాలంలో ఉన్నటువంటి 123 పార్టికల్స్ ఇప్పుడు కనిపెట్టారు, ఋషులకు ఇంకా తెలుసు సూక్ష్మలోకాల గురించి. ఇవంతా తెలియాలి అంటే మరి నా జీవితంలో ఎన్ని సంవత్సరాలు నేను కష్టపడాలి. 2 ఏళ్ళు కనుక మనం కష్టపడితే ఇంగ్లీష్ భాషలో ఇదివరకు అచ్చైన పుస్తకాలు, ఇప్పుడు అచ్చే అయి ఉన్న పుస్తకాలు, రేపు అచ్చవబోయే పుస్తకాలు చదవగలం కదా. 2 ఏళ్ళు మనకి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ నేర్చుకోవటం మొదలెడదాం ఇవాళ, సీరియస్ గా ప్రయత్నం చేద్దాం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఏబిసిడి ఎక్స్వైజెడ్ అని 24 అక్షరాలు నేర్చుకున్నాం, 26 అక్షరాలు. కొంచెం గ్రామర్ నేర్చుకుంటాం, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ నేర్చుకుంటాం, కొంచెం ఇంగ్లీష్ చదవటం నేర్చుకుంటాం, చిన్న చిన్న పుస్తకాలు చదవటం నేర్చుకుంటాం, దాని తర్వాత ఇంకాస్త పెద్ద పుస్తకాలు చదవటం నేర్చుకుంటాం. ఇంతవరకు మనం నేర్చుకోవటం వచ్చాక ఇంగ్లీష్ భాషలో నవల్స్ అయినా చదువుకోగలం మనం, ఇంగ్లీష్ భాషలో ఏ టెక్స్ట్ బుక్ ప్రింట్ అయినా మనం చదువుకోగలం కదా. అలాగే ఆధ్యాత్మిక జగత్తులు, ఈ మూడు లోకాలు గురించి కనుక మనకి అవగాహన రావాలి అంటే ఒక ఎనర్జీ కావాలి, మనకి ఒక శక్తి కావాలి. ఆ విశేషమైనటువంటి శక్తి ఉన్నది అని తెలుసున్న వ్యక్తుల్నే భారతీయులు అంటాం, దాన్నే మనము కుండలిని అంటాం. ప్రాణశక్తి వేరు, కుండలిని శక్తి వేరు. కానీ కుండలిని శక్తి గురించి ఎవరికి ఏమి తెలియదు, చాలా పుస్తకాలు చదివాను నేను. కానీ ఆ చాలా పుస్తకాలలో ప్రాణశక్తి యొక్క విశేషమైన ప్రభావాన్ని కుండలిని శక్తి అని భ్రమపడ్డారు. కుండలిని శక్తి వేరు, మీరు ఎన్ని పెట్రోమాక్స్ లైట్లు వెలిగించినా ఎలక్ట్రిసిటీ అవ్వదు, అది గ్యాస్ లైట్తో మీకు ఇష్టం వచ్చినంత లెవెల్లో పెట్రోమాక్స్ లైట్లు వెలిగించండి, కానీ అది ఎంత కాంతి ఇచ్చినా ఆ పెట్రోమాక్స్ లైట్ ఎలక్ట్రిక్ లైట్కి సమానం కాదు. అలాగే ప్రాణశక్తితో మీరు ఎంత అద్భుతాలు సాధించినా కుండలిని శక్తికి అది సమానం కాదు. కుండలిని శక్తి మనలో జాగృతం అయినది అన్నదానికి నిదర్శనం ఏమిటి అంటే వేదాలు మనకి అర్థం అవటం మొదలు పెడతాయి. వేదాలు ఇప్పుడు మనకి ఏమీ అర్థం కావు. వేదాల గురించి మనం చాలా ఎక్కువ మాట్లాడతాం, వేదాలలో చెప్పబడనటువంటి వస్తువు లేదు అని చెప్తూ ఉంటాం మనం. కానీ వేదాలు మనకేం అర్థం కాదు, తిప్పి చదివితే ఏంటో పిచ్చి మాటల్లా ఉంటాయి. ఉదాహరణకి 164వ సూక్తం ఋగ్వేదంలో, మెరిసిన జుట్టు గల ఒక పుట్టివాడున్నాడు, వాడి వీపుకి నెయ్యి రాసి ఉంది, ఆ నెయ్యిని అతని అన్న నాకుతున్నాడు. ఇది ఋగ్వేదంలో అస్య వామస్య సూక్తము అని దాని పేరు. అది అట్లా అందులో ఉన్నటువంటి మంత్రం అది. మనకి ఎంత నవ్వు వస్తుందో మీరు ఊహించుకోండి. మెరిసిన జుట్టు గల ఒక పుట్టివాడు ఉన్నాడు. ఆ పుట్టివాడి వీపుకి ఏం పూసావు? ఇంకా నెయ్యి పూసాం. ఆ నేతని ఏం చేస్తున్నాడు? ఇంకొకడు, మూడోవాడు నాకుతున్నాడు. ఇది వేదాల్లో ఉన్న ఒక సూక్తి. మరి అసహ్యం నాకేమవుతుంది? ఇదా వేదాలు, ఇదా చెప్పబడింది వేదాల్లో. కారణం ఏమిటి? ఆ వేదాల యొక్క భాష మనకి అర్థం కాదు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, నేను ఒకసారి క్లాసులోకి వెళ్తున్నాను, నేను కెమిస్ట్రీ లెక్చర్ని. ఆ రోజు కెమిస్ట్రీలో నైట్రస్ ఆక్సైడ్ పాఠం చెప్పాలి అని ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. నేను బ్లాక్ బోర్డ్ మీద NO అని రాసింది. నేను చాలా ఆనందించాను, మా స్టూడెంట్స్ చాలా మెచ్చేసుకున్నాను. మీకందరికీ కూడా అతీంద్రియ శక్తులు ఉన్నాయి, దివ్య దృష్టి ఉంది, మాస్టర్ ఏ పాఠం చెప్పబోతున్నారో మీకు తెలిసిపోయింది. మొదటే బ్లాక్ బోర్డు మీద NO అనే అక్షరాలు రాశారు. ఇప్పుడే ఇంగ్లీష్ పాఠం అయింది మాస్టర్ అన్నారు. ఇంగ్లీష్ లో కూడా NO అనే అక్షరాలు రాస్తాం, కానీ ఇంగ్లీష్ లో NO అంటే అర్థం ఏమవుతుంది? వద్దు అని. అదే కెమిస్ట్రీలో NO రాస్తే నైట్రస్ ఆక్సైడ్ అవుతుంది, దాన్ని లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటాం. ఆ గ్యాస్ ని వాసన చూస్తే భలే నవ్వు వస్తుంది. అర్థానికి అనర్థం అయిపోతుంది. భాష తెలియకపోతే వేదాలు అలాగే మిస్రిప్రజెంట్ అయ్యాయి, అలాగే మనము దాన్ని అర్థం చేసుకోలేకపోయాం. కానీ వేదాలను అర్థం చేసుకోవాలి అంటే కుండలిని శక్తిని ఆశ్రయించాల్సి ఉంటుంది. మీకు ఇంకో శక్తితో వేదాలు మీకు అర్థం కావు. మరి కుండలిని శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా వస్తుంది అంటే ఒక గురువు యొక్క అనుగ్రహం కావాలి మనకి. ఏ సబ్జెక్ట్ అయినా ఒక గురువు చెప్పాల్సిందే. గురువు లేకుండా నేను నేర్చేసుకోగలను అని బీరాలు పలికేవాడు బీరాలే. ఏమీ లేదు, మా గురువు గారు ఉన్నారు, శ్రీరామ్ శర్మ ఆచార్య. లీడర్ అనేటటువంటి ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ముక్కని పట్టుకుని ఇంగ్లీష్ నేర్చేసుకున్నారు ఆయన. ఆ చిరిగిపోయిన ముక్కే గురువు. అక్కడ ఉంది కదా ఆ ముక్క చెప్పడానికి, ఎవడో కంపోజ్ చేశాడు దాన్ని. ఆ అక్షరాలను ఒక పొందికగా పెట్టాడు. ఇచ్చత గురువు లేకుండా మనము ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించలేనప్పుడు మరి కుండలిని సాధన, కుండలిని శక్తిని మనం ఎలా పొందగలము? ఆ కుండలిని సాధన పొందటానికి ఈరోజు మీ చేత ఈ ద్వాదశ రాశి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్ర పాద యజ్ఞము చేయిస్తున్నాను. ఈ యజ్ఞాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ యజ్ఞము గాయత్రి యజ్ఞం కాదు, ఈ యజ్ఞము దత్తస్వామికి సంబంధించినటువంటి యజ్ఞము కాదు. ఈ యజ్ఞము మీలో దమ్ముంటే, మీలో చావుంటే, మీరు సాధన చేయగలిగితే. అదే కత్తి చిన్న కుర్రాడి చేతిలో పెడితే మనకు భయం వేస్తుంది, వద్దురా తీసేయంటాం. ఓ గుండా చేతిలో చూస్తే మునిగిపోతాం మనం. అదే ఓ బ్రెయిన్ సర్జన్ చేతిలో చూసాం అనుకోండి, వాడికి మనం 50,000 60,000 ఇస్తాం వాడికి, నాయన పోయని. కత్తి అదే, యజ్ఞ విధానం అదే. ఇవాళ మీరు చేయబోయేటువంటి యజ్ఞ విధానము కొత్త యజ్ఞ విధానం ఏం కాదు. అందులో మీరు నేర్చుకోవలసింది మాత్రం చాలా ఉంది. మీరు జాగ్రత్తగా కనుక నేర్చుకుంటే ఈ యజ్ఞ విధానమే మీలో ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేయడమే కాకుండా తిన్నగా మిమ్మల్ని వేదాల ముందుకు తీసుకెళ్లి ఆపుతుంది. ఆ తర్వాత మీరేం చేస్తారు? మీ ఇష్టం. MBBS సీటు రావాలి అని ఎంతో కష్టపడి చదువుతారు, సీట్ వచ్చాక జలసాలు చేస్తారు. అలాగే ఈ యజ్ఞ విధానాన్ని మీరు అర్థం చేసుకున్నాక ఇవాళ రోజు చేసుకోండి యజ్ఞ విధానాన్ని. ఈ యజ్ఞ విధానం లాస్ట్ టైం ఈ యజ్ఞ విధానాన్ని చేసినటువంటి వ్యక్తి భీష్ముడు తండ్రి అయినటువంటి శాంతను మహారాజు. శాంతను పేరు విన్నారు కదా, శాంతను చక్రవర్తి సత్యవతి భర్త. 17 రోజుల పాటు జరిగేది ఈ యజ్ఞం ఆ కాలంలో. ఈనాడు కూడా ఈ యజ్ఞాన్ని 17 రోజుల పాటు చేయాలి అనేటటువంటి కోరిక నాకుంది, మీరందరూ సహకరిస్తే. కానీ యాంత్రికంగా మీరు 17 రోజుల పాటు చేయలేరు, దీన్ని ఎవడూ చేయలేడు. దాంట్లో ఇంట్రెస్ట్ ఉండి దాంట్లో మీరు లీనమగలిగితే 17 రోజులు 17 నిమిషాల్లాగా జరిగిపోతాయి. కనుక ఈనాడు మీకు 20 నిమిషాలు ఈ యజ్ఞం అలా చేసుకోవాలో చెప్తాను. రోజుకి 20 నిమిషాలు చాలు. ఇంకా అక్కడి నుంచి డెవలప్ చేసుకునే బాధ్యత మీది. యజ్ఞం పేరు ఏం చెప్తున్నాను? ద్వాదశ రాశి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్ర పాద. అంటే ఏంటో అర్థం చేసుకోండి జాగ్రత్తగా. అంటే మీరే. ఎవరు యజ్ఞం చేస్తున్నారో, ఎంతమంది చుట్టూరా కూర్చున్నా, అందరూ ఇదే. ఒకే ఈటీవీ ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది ఈ టైం. అప్పుడు 20 టీవీలు ఉన్నాయి ఇక్కడ, స్విచ్ నొక్కాం, ఏమవుతుందా 20 టీవీల్లో అదే ప్రోగ్రామ్ వస్తుంది. దేశం అంతటా ఈటీవీ ఎక్కడెక్కడ వస్తుందో, ఎన్ని కోట్ల టీవీ సెట్లు ఉన్నాయి, కానీ టీవీ సెట్లు అన్నింటిలో కూడా ఏమొస్తుంది, అదే ప్రోగ్రామ్ వస్తుంది. అష్టోత్తర శత నక్షత్ర పాదాలలో ఏవి వస్తుందో అదే ఈటీవీలలో కూడా వస్తూ ఉంటుంది. ఈటీవీ కాదు, ఈటీవీ మానవ శరీరం అనేటటువంటి టీవీ. ఈ మానవ శరీరం అనేటటువంటి టీవీలో మీరు కావచ్చు, మీరు కావచ్చు, బ్లాక్ అండ్ వైట్ టీవీ కావచ్చు, కలర్ టీవీ కావచ్చు, వీడియోకాన్ బజూగా ఉంది ఏదో బ్యాడ్ అది అది కావచ్చు, లేకపోతే శాంసంగ్ అని ఏదో చూస్తూ ఉంటాను నేను, ఇంకా ఫస్ట్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అని అది కావచ్చు, ఏదైనా వచ్చే ప్రోగ్రామ్ అదే. అలాగే మన శరీరంలో అంతరిక్షంలో ఉన్నటువంటి అనేక నక్షత్రాలు ఉన్నాయి, 1-2 కాదు, అనేక నక్షత్రాలు ఉన్నాయి. కానీ మన శరీరాన్ని ప్రభావితం చేసేటటువంటి ఒక గోళం ఉంది, దాన్ని జోడియా ఖండం, దాన్నే మామూలు వాడుక భాషలో రాశి చక్రము అంటాం. తెలుసు కదా, మనం జ్యోతిశాస్త్రం చూసుకున్న వాళ్ళకి ఈ చక్రం ఉంటుంది. ఈ శరీరం ఆ ద్వాదశ రాశులతోనే నిర్మించబడి ఉంటుంది. ఎవరిదైనా సరే, మానవుడి గురించి చెప్తున్నాను నేను. మరి ప్రపంచంలో ఈ ద్వాదశ రాశులే ఉన్నాయా? చాలా రాశులు ఉన్నాయి, చాలా జోడియకులు ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. కానీ మన్ని ప్రభావితం చేసేవి మాత్రం అంతే. ఉదాహరణకి కొంచెం సైన్స్ చదివిన వాళ్ళకి కాస్మిక్ రేజ్ నుంచి రేడియో వేవ్స్ వరకు 9 రకాలైనటువంటి కిరణాలు ఉన్నాయని తెలుసు. వాటిని సాధారణంగా మనం కిరణాలను ఏం చేస్తామంటే వేవ్ లెంగ్త్ ద్వారా కొలుస్తాం. మీకు వేవ్ లెంగ్త్ అంటే ఏంటో తెలిస్తే ఓకే, తెలియకపోయినా పర్వాలేదు. వేవ్ లెంగ్త్ అంటే పొడుగును కొలిచేటటువంటి ఒక యూనిట్, ఒక ప్రమాణం, పొడుగును దాంతో కొలుస్తాం. 10⁻²⁴ నుంచి 10⁻²⁴ వరకు ఉంటుంది ఈ వేవ్ లెంగ్త్. అంటే అతి చిన్న వేవ్ లెంగ్త్ దగ్గర నుంచి రేడియో వేవ్స్ ఇక్కడ నుంచి మొదలెడితే ఆ వేవ్ 1 కిలోమీటర్ తర్వాత కింద తిరుగుతుంది. రేడియో వేవ్స్ అంతంత పెద్ద పెద్ద రేడియో వేవ్స్ ఉంటాయి. కానీ మన కంటికి ఎంత కనిపిస్తాయి? కాంతి అల్ట్రావైలెట్ రేజ్ నుంచి ఇన్ఫ్రారెడ్ వరకు, మిగతా మనకు కనిపించవు. అలాగే అంతరిక్షంలో మన శరీరంలో ఈ ద్వాదశ రాశులలో జరిగే మార్పులు మాత్రమే మనం పట్టుకోగలం. దానికి అవతల జరిగేటటువంటి మార్పులు, లోపల జరిగేటటువంటి మార్పులు మనం పట్టుకోలేని. అర్థమైందేనా? ఈ ద్వాదశ రాశి యొక్క నమూనా మన శరీరం. మేషరాశి నుంచి మీనరాశి వరకు మన శరీరం పనిచేస్తూ ఉంటుంది. ఈ పాయింట్ మీకు స్పష్టంగా అర్థమవుతే మిగతా యజ్ఞం యొక్క ప్రక్రియ మీకు చాలా సులభంగా అర్థమవటమే కాకుండా మీరు చాలా సులభంగా ఆ కుండలిని జాగరణ ప్రక్రియ నేను చెప్తూ ఉంటానే, అదేం పెద్ద కష్టం కాదు, చాలా సులభం. లైట్ కావాలంటే ఏం చేయాలి? మీరు స్విచ్ నొక్కుకోవటమే. అంత సులభంగా మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోగలరు. దానికి ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను నేను, విశాల అనంత విశ్వములో 12 రాశులు గల ఒక చక్రము ఉన్నది. ఆ 12 రాశులు గల చక్రమే మీ శరీరాలు. అంటే మీ యొక్క శరీరము, అతని యొక్క శరీరము, 800 కోట్ల మంది మనుషులు ఉన్నారు ఈనాడు భూమి మీద. ఈ 800 కోట్ల మంది శరీరాలన్నిట్లోనూ కూడా ఎక్కడి నుంచి ఉంటుంది? మేషరాశి నుంచి మీనరాశి వరకే ఉంటాయి. ఏ విధంగా అవుతాయి? టీవీ ఛానల్స్ లో అవే ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయో, ఈ 800 కోట్ల మందిలో కూడా అవే ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. క్వాలిటీ బట్టి, దాన్ని ఆపరేటస్ ని మీరు ఉంచుకునేటటువంటి పరిస్థితి బట్టి, ఆపరేటస్ యొక్క సెన్సిటివిటీ బట్టి బొమ్మ ఎలాగ కొన్నిట్లో అందంగా వస్తుంది, కొన్నిట్లో అందంగా రాదు. అలాగే మన జీవితాలలో కూడా మీరు ఈ శరీరాలను ఎలా ఉపయోగించుకుంటున్నారో దాన్ని బట్టి మన జీవితం అందంగా ఉంటుందా, అందంగా ఉండదా అనేది తెలుస్తుంది. అది మొదట నేర్చుకోండి మీరు. దానికి సంబంధించినటువంటి 12 ఇటికలు అక్కడ పెట్టి ఉన్నాయి. ఈ 12 ఇటికల్ని మీరు ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. అవి ఇటికలు కావు, ఫ్రీ మెసానరీ అని. శ్రీకృష్ణుడు కూడా దాని యొక్క మెంబరే. కృష్ణుడు చనిపోయి 5000 సంవత్సరాలు అవుతుంది. ఫ్రీ మెసానరీ అంటే ఇటికలతో ఎలా ఇల్లు కట్టుకోవాలో చెప్పేటటువంటి ఒక గుప్త సంస్థ ఉంది. అది 6,200 సంవత్సరాలు బట్టి నడుస్తూనే ఉంది, ఇప్పటికీ నడుస్తూనే ఉంది. చాలా మంది అందులో సభ్యులు మన మధ్యనే తిరుగుతూ ఉన్నారు. ఈ ఇటికల్ని మీరు అలా ఉపయోగించుకోవచ్చు చేతవుతే, అది ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉండేటువంటి 12 రాశులను ఎలా ఉపయోగించుకోవాలో ఆ 12 ఇటుకల ద్వారా చెప్తాను నేను మీకు. కానీ ఈ రాశి చక్రంలో మన జీవితాలను ఏ విధంగా నడిపించాలో, మన జీవితాలు ఎలా నడుస్తాయో అనేది 9 గ్రహాల ద్వారా తెలుస్తుంది మనకి. మన రాశి చక్రంలో 12 రాశుల్లో 9 గ్రహాలను పెడతాం. సూర్యుడు, చంద్రుడు నుంచి రాహువు, కేతువు
తెచ్చుకుంటాం ఇవాళ. నవగ్రహ
సూర్యుడు, చంద్రుడు, మొత్తం రాశి చక్రం. కానీ ఈ రాశి చక్రంలో ఇంకొక వింత మీరు గుర్తుంచుకోవాలి. నాస్తికులు ఉన్నారు, భగవంతుణ్ణి నమ్మని వాళ్ళు ఉన్నారు, జ్యోతిష్ శాస్త్రాన్ని మేము నమ్మనే నమ్మం అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరైనా కూడా ఇవాళ ఏ రోజు అంటే ఏం చెప్పాలి వాళ్ళు? ఇవాళ ఏం రోజు నన్ను మర్చిపోయాను,
మంగళవారం.
మంగళవారమే చెప్పాలి, ట్యూస్డే అని చెప్పాలి వాడు. వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా వాడు ఒక గ్రహాన్ని తెలియ చెప్పాలి. వాడు చైనీస్ కావచ్చు, జపనీస్ కావచ్చు, రాషనలిస్ట్ కావచ్చు, హ్యాట్ నేను దేవుణ్ణి నమ్మనందొచ్చు. కానీ చచ్చినట్టు వాడు సండే నుంచి ఎంతవరకు వెళ్ళాలి? సాటర్డే వరకు వెళ్ళాలి. సాటర్డే తర్వాత వాడికి ఏం రోజు వస్తుంది? సండే వస్తుంది. అంటే వాడికి తెలుసో తెలియకో వాడి జీవితం ఎప్పుడు కూడా ఎందులో తిరుగుతూ ఉంటుంది? ఆ 7 గ్రహాల పరిధిలోనే తిరుగుతుంది. దాన్ని దాటి వాడు బయటికి వెళ్ళలేడు. దాన్ని దాటి బయటికి ఎలా వెళ్లాలో అని చెప్పేది మనం భారతీయులే. వాళ్ళు ఆ 7 గ్రహాలతో పాటు ఇంకో 2 గ్రహాలు కలిపారు వాళ్ళు, రాహువు, కేతువు. ఈ రాహువు కేతువుని ఉపయోగించుకోవటం మనం నేర్చుకుంటే కుండలిని జాగరణ యొక్క మొదటి సోపానాన్ని మనం ఎత్తుకుంటాం. అది కూడా ఇవాళ నేర్చుకుందాం మనం. జత ద్వాదశ రాశులు ఎలా పనిచేస్తాయి మన శరీరంలో, నవగ్రహాలు ఎలా పనిచేస్తున్నాయో మనం తెలుసుకుందాం. అంచేత ఒకనొక రాశిలో ఉన్నటువంటి గ్రహం మనకి నచ్చలేదనుకోండి, ఏం చేస్తాం? ఆ గ్రహాన్ని తీసుకెళ్ళి ఇంకో రాశిలో పడేస్తాం. మనం పడేయొచ్చు. రావణాసురుడు అదే చేసేవాడు. గ్రహాలన్నీ కూడా ఆయన కాలి దగ్గర పడి ఉండేవి అనేవాడు. మనము కూడా ఆ గ్రహాలని మన కాలి దగ్గర పడి వేసుకోవచ్చు. కానీ అది చెయ్యాలి అంటే ఒకసారి దండం పెట్టేస్తే ఏమవుతుంది? కెమిస్ట్రీ 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 అని మీరు 1000 కొబ్బరికాయలు కొట్టేసి రేపు పరీక్ష ఉంది కదా, ఇంప్రూవ్మెంట్కి వెళ్ళారనుకోండి, ఏమవుతుంది? చదవాలి మీరు. ఇంచేది ఇవాళ నేను చెప్పినటువంటి రహస్యాలను, ఇవాళ నేను చెప్తున్నటువంటి దాన్ని ఆ యజ్ఞకుండంలో కాదు మీరు చూడాల్సింది, మీలో చూసుకోవాలి. మీలో చూసుకోగలిగితే మీలో ఉన్నటువంటి ద్వాదశ రాశులు, మీలో ఉన్నటువంటి నవగ్రహాలు, వీటిని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే తర్వాత ఎప్పుడైనా టైము అది దొరికితే ఆ 108 నక్షత్ర పాదాలను ఎలా ఉపయోగించుకోవాలని నేను చెప్తాను. మొదలెడదాం మనం. మేషరాశి నైరుతి దిశలో కిందనున్నటువంటి ఇటుకని ముట్టుకోండి మాస్టారు, అంతే. సెట్ చేసే ఉంది. మేషరాశి కుజగ్రహము అశ్విని భరిణి కృత్తిక శ్రీ సమంచిత మద్వయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమజ్జమ కల్మషం నిర్మలం నిగమాంతమద్వయమప్రతర్జ్యమబోధకం ప్రాతరే వై మానసాందర్భావే గురు పాదుకా. మేషరాశి అంటే శిరస్సు, దాని తర్వాత వృషభం, ముఖం, నోటికి సంబంధించింది. నాద బిందు కళాత్మకం దశ నాద వేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్వాసితం పంచవర్ణమఖండమద్భుతమాది కారణమచ్యుతం. మిథున రాశి కంఠానికి సంబంధించింది. వ్యోమవత్ బహిరంతర స్థితమక్షరం నకిలాత్మకం కేవలం నిజ శుద్ధమేకమజన్మే ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోదసుబోధకం
కర్కాటకము
శ్వాస లంగ్స్
బుద్ధి రూపమ బుద్ధికం కృతే కకూట నివాసినం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజ మూలకం పశ్చిమాంతర కేలనం నిజ శుద్ధ సంయమి గోచరం
సింహరాశి
హృద్గతం విమలం
మనోవిభాషితం పరమాణుకం నీలమచ్చ సునీల సన్నిబనాద బిందు సుఖం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విచ్యుతాది విభాషితం ప్రాతరేవ హి మానసాంత భావయే గురు పాదుకా
కన్యారాశి
పంచ పంచ ఋషీక
పంచకోశపాముఖేతరంచోషగుణత్రయాది సమస్త కర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంత భావయే గురు పాదుకా.
ఇప్పుడు పై ఇటిక మీదకి చేపెట్టేయండి. ఏడో ఇటికి అన్నమాట, చిందన ఆరు పూర్తయ్యే పైన. ఏడవది తులారాశి
పంచముద్ర సులక్ష్య దర్శన భావమాత్మ నిరూపణం విద్యుదాదిదగర్భగిత సుచిర్ విచిత్ర వివర్ధనం చిన్ముఖాంతర వర్ధనం విలసద్ విలాసమమాయకం ప్రాతరే వై మానసాంత భావై గురు పాదుకాం.
వృశ్చిక రాశి
పంచవర్ణ సుచిర్ విచిత్ర విశుద్ధ తత్వ విచారిణం
చంద్ర సూర్య చిదగ్ని మండల మండితం గణ చిన్మయం చిత్తడా పరిపూర్ణమంతర చిశ్యమాది నిరీక్షణం ప్రాతరేవ హి మానసాంత భావయే గురు పాదుకా.
ధనుస్సు హంసచారమనేక
వర్ణమ రూపకం శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసినం
మకర రాశి
జన్మ కర్మ విలీన కారణ
హేతుభూతమబోధకం జన్మ కర్మ నివారకం రుచి పూరకం భవతారకం నామ రూప వివర్జితం నిజ నాయకం సుఖదాయకం
కుంభరాశి
సప్తకాంచన దివ్యమాన మహాలమాకృత రూపకం
చంద్రకాంతర తారకైరవ ముజ్జ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంత భావయే గురు పాదుకా.
మీనరాశి
స్థూల సూక్ష్మ సకారణాంతరకేలనం పరిపాలనం విశ్వతేజస ప్రాజ్ఞచేతస మంతరాత్మ నిజాంశుకం సర్వకారణమీశ్వరం నితలాంతరాళ నివారకం
ప్రాతరేవ హి మానసాంత భావయే గురు పాదుకా.
ఇలాగా ఈ 12 ఇటికలను ఒకదాని మీద ఒకటి మనం ఎలా పేర్చుకున్నామో చూశాం కదా. అది మన శరీరంలో ఉన్నటువంటి శిరస్సు నుంచి పాదాల వరకు పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ యజ్ఞకుండంలోకి అంటే ఈ శరీరంలోకి 9 గ్రహాలను మనం ఆహ్వానం చేస్తాం. మన శరీరంలో కూడా ఆ గ్రహాలను ఆహ్వానం చేస్తారు. 2 టైమ్స్ సైమల్టేనియస్ గా జరుగుతాయి. దించుదా ఆహ్వాన్ పర్వాలేదా. మధ్యన సూర్యుని ముందు ఆహ్వానిస్తాం మనం. మన హృదయంలో దీన్ని అనాహత చక్రము అంటాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కుండలిని జాగరణ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇంకా దీన్నే మీరు ఎలా చేసుకుంటారు అన్నది మీ సాధన మీద ఆధారపడి ఉంటుంది. మొత్తము సంగీతము బాలమురళికి ఇష్టపడిన మీరాబాయి పాడిన త్యాగరాజు పాడిన అంత గొప్ప గొప్ప సంగీతజ్ఞులు ఎవరు పాడినా సరిగా పదని సాయే ఆ 7 ఉంటాయి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 9 గ్రహాలే ఉంటాయి కుండలిని జాగరణకి. మీరు ఎంత బాగా దాన్ని ఉపయోగించుకోగలరు అన్న దాని మీద మీరు కుండలిని శక్తి ఉద్బోధన ఆధారపడి ఉంటుంది. చేత సూర్యుడిని ఆవాహన చేద్దాం. సూర్యుడు మొత్తము ప్రపంచానికి, మన ప్రపంచానికి, మన సౌర కుటుంబానికి సెంటర్. సెంటర్ ని పట్టుకుంటే అన్నిటినీ పట్టుకుంటేను కదా. అలాగే ఆ సెంటర్, ఆ సూర్యుడి యొక్క శక్తి మన హృదయంలో ఉంటుంది. సూర్యుడిని ఆవాహన చేయండి, అక్కడ సెంటర్ లో వెలిగించారా. ఓం ఆ కృష్ణేన రజస వర్తమానో నివేశయన్ అమృతం అర్చంచ హిరణ్యేన సవితారథేన దేవో యాతి భువనాని పశ్యన్. ఓం సూర్యాయ నమః. సూర్యమావాహయామి స్థాపయామి ధ్యాయామి. మీ హృదయంలో ఆ సూర్యుడి యొక్క వెంతులు, అక్కడ ఎలాగైతే దీపం వెలిగించాము అలాగా మన హృదయంలో ఆ సూర్యుని గమనించుకుని ప్రార్థన చేద్దాం. ఓం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. సూర్యుడు అయిపోయిన తర్వాత మిగతా గ్రహాలన్నీ కూడా సూర్యుడి నుంచి వచ్చినవే. సూర్యుడే లేకపోతే మిగతా గ్రహాలకి ఉనికి లేదు. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సుషుమ్న, సురాధన అనేటువంటి రెండు కిరణాలు చంద్రుడిగా రూపొందుతాయి. చంద్రుడి యొక్క శుక్లపక్షము, కృష్ణపక్షము, అది ఆగ్నేయ దిశలో ఉంటుంది. కనుక యజ్ఞకుండం పైన ఆగ్నేయ దిశలో ఒక ప్రమిదర్ పెట్టండి. ఆగ్నేయ దిశ ఎక్కడుందో చూడండి, జాగ్రత్తగా వెలిగించి పెట్టండి. అక్కడ ఆ యాంగిల్ కూడా చూసుకోండి. ఆగ్నేయ దిశలో అది ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వత సోమ వృష్ణియం భవావాజస్య సంగదే ఓం చంద్రాయ నమః. చంద్రమావాహయామి స్థాపయామి ధ్యాయామి. మన శరీరంలో ఇందాక ఎక్కడ పెట్టాం సూర్యుణ్ణి? హృదయంలో పెట్టుకున్నాం. చంద్రుణ్ణి స్వాధిష్టాన చక్రంలో పెట్టుకుంటాం. స్వాధిష్టానం అంటే తెలియని వాళ్ళు, మూలాధారం, వెన్ను పూస కింద భాగం ఎక్కడవుతుంది, ఇది నేలకు తగులుతుందో అక్కడి నుంచి రెండు మూలాలు పైన, మూలాధారానికి రెండు మూలాలు పైన చంద్రుణ్ణి స్థాపించుకోండి. ఫ్యాన్ ఆపాలని చూడాలి. చంద్రుణ్ణి స్వాధిష్టాన చక్రం దగ్గర దధి శంక తుషారాభం క్షీరారాణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్ముకుట భూషణం. దాని తర్వాత దక్షిణ దిశలో ఇంకొక ప్రమిద కుజగ్రహాన్ని ఆహ్వానిస్తాం. దక్షిణ దిశ వైపు ఒత్తి ఉండేటట్టు చూసుకోండి. సూర్యుడి యొక్క ఉదన్వసు కిరణాలతో కుజగ్రహం ఏర్పడుతుంది. ఈ కుజగ్రహమే మన శరీరంలో అగ్నిర్మూర్ధాదివ కకుత్పతి పృథివ్యా అయం స్పాగంసి రేతాగంసి జిన్వతి ఓం భౌమాయ నమః. భౌమమావాహయామి స్థాపయామి ధ్యాయామి. సహస్రారం దగ్గర మనసు ఉంచుకోండి. కుజగ్రహాన్ని మన శరీరంలో స్థాపన చేసుకుంటున్నాం. ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. తర్వాత బుధగ్రహము ఈశాన్య దిశ, ఈశాన్య దిశ పెడతాం. ఓం ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రతి జాగృహి శమే నిష్టా పూర్తే సగం సృజే ధామయంచ అస్మిన్ సదస్తే అధ్యుత్తరస్మిన్ విశ్వే దేవా యజమానశ్చ సీరత. ఓం బుధాయ నమః. బుధమావాహయామి స్థాపయామి ధ్యాయామి. ఈ బుధగ్రహము మన శరీరంలో మణిపూరక చక్రంగా తయారవుతుంది, నాభి చక్రంగా. ఇంచేత మణిపూరక చక్రం దగ్గర బుధగ్రహాన్ని స్థాపించుకుంటూ నమస్కారం పెట్టుకోండి. ప్రియాంగు కళికా శ్యామం రూపేణా ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తంబుధం ప్రణమామ్యహం. తర్వాత బృహస్పతి ఉత్తర దిశ, సూర్యుడి యొక్క ఉదావసు కిరణాలు బృహస్పతిగా మారుతాయి ఉత్తర దిశలో. ఓం బృహస్పతి అతి యద్దర్యో అర్హద్యుమద్విభాతి కృతమజ్జనేషు యద్దీద యచ్చవస్తర ప్రజాత తదస్మాసు ద్రవిణం దేహి చిత్రం. ఓం బృహస్పతి నమః. బృహస్పతి మావాయామి స్థాపయామి ధ్యాయామి. మన శరీరంలో గురుగ్రహము బృహస్పతి గ్రహము ఆజ్ఞాచక్ర స్థానంలో ఏర్పడుతుంది. ఆజ్ఞాచక్రం దగ్గర గురుగ్రహాన్ని స్థాపించుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. దాని తర్వాత శుక్రుడు తూర్పు దిశ. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి విశ్వవ్యచాకిరణాలు. ఓం అన్నాత్ పరిస్తృతో రసం బ్రహ్మణా వ్యపివత్ క్షత్రం పయ సోమం ప్రజాపతి ఋతేన సత్యమింద్రియం విపానం శుక్రమంధస ఇంద్రస్సేంద్రియమిదం పయోమృతం మధు. ఓం శుక్రాయ నమః. శుక్రమావాహయామి స్థాపయామి ధ్యాయామి. మన శరీరంలో శుక్రగ్రహము విశుద్ధి చక్రం దగ్గర కంఠం దగ్గర ఏర్పడుతుంది. కంఠం దగ్గర ఆ శుక్రగ్రహాన్ని స్థాపన చేసుకుంటున్న భావన. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. దీని తర్వాత పశ్చిమ దిశ శనిగ్రహము సూర్యుని యొక్క విశ్వవ్యచాకిరణాలు. ఓం శన్నో దేవీరభిష్య ఆవో భవంతు పీతయ సయ్యోరభిస్రవంతున. ఓం శనైశ్చరాయ నమః. శనైశ్చరమావాహయామి స్థాపయామి ధ్యాయామి. మన శరీరంలో మూలాధారం దగ్గర శనిగ్రహం ఏర్పడుతుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మాతాండ సంభూతం తం నమామి శనైశ్చరం. పశ్చిమం కరెక్టే, అందుకే ఇది తూర్పు ఇది పశ్చిమం. ఇది ఏడు గ్రహాలు పూర్తయ్యాయి. ఇంకా ఇక్కడ నుంచి కుండలిని జాగరణకు ఉపయోగపడేటటువంటి నైరుతి దిశలో రాహుగ్రహాన్ని స్థాపిస్తాం. ఇది సూర్యుడి యొక్క హరికేశ కిరణాల వల్ల మన సైన్స్ లో చెప్పుకోదలుచుకుంటే ఇన్ఫ్రారెడ్ కిరణాల వల్ల ఏర్పడుతుంది నైరుతి దిశ. ఓం కయావశ్చిత్ర ఆభువదూతి సదా వృధ సఖ కథస్య చిష్టయావృత. ఓం రాహవే నమః. రాహు మావాహయామి స్థాపయామి ధ్యాయామి. రాహుని మూలాధారం కంటే కిందన మనం స్థాపించుకుంటున్నాం. తపస్సు చేయటానికి కావలసినటువంటి శక్తి ఈ మూలాధారం కంటే కిందన ఉన్నటువంటి ఇన్ఫ్రారెడ్ కిరణాలు తపస్సు చేసుకోగలిగేటటువంటి కిరణాల ద్వారా లభిస్తోంది అని భావిస్తూ రాహుని మూలాధారం కంటే కిందన స్థాపిస్తున్నాం. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. వాయవ్య దిశలో శ్వాస ద్వారా సుషుమ్న ద్వారా కుండల్ని పైకి లేస్తుంది. మూలాధారం నుంచి సహస్రారం వరకు పైకెక్కుతో శిరస్సు పైన కేతు యొక్క విజయధ్వజము స్థాపించబడుతోంది అనే భావన. ఓం కేతుం కృణ్వన్న కేతవే పేరోష మర్యాతేషసే సముషద్ధిర జాయథ. ఓం కేతవే నమః. కేతుమావాహయామి స్థాపయామి ధ్యాయామి. మన శరీరంలో సహస్రారం కంటే సుమారు రెండు అంగుళాల పైన కేతు గ్రహాన్ని స్థాపించుకోండి. ఓం పలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ విధంగా ద్వాదశ రాశి తొమ్మిది గ్రహాలు మన శరీరంలో స్థాపించుకున్నాం. ఇంకా కళ్ళు మూసుకుని కుండలిని సాధన ప్రక్రియ. ఈ కుండలిని సాధన ప్రక్రియ కొన్ని టిప్స్ గుర్తుంచుకోండి. నేను మీకు ఇప్పుడు మెథడ్ మాత్రమే చెప్తా, చేసుకోవాల్సింది మీరు ఇంటి దగ్గర వేరువేరుగా చేసుకుంటారు. కానీ ఈ కాలంలో ఏ దాని యొక్క ప్రభావం కావాలన్నా సామూహిక ప్రయత్నం చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. అంచేత ఒక్కళ్ళు చేసుకోకుండా కనీసం ఇద్దరు ముగ్గురైనా మినిమం కలిసి చేసుకుంటే ఇంకా మంచిది. 10-15 మంది కలిసి చేసుకుంటే ఇంకా మంచిది. ప్రాసెస్ ఇదే. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పట్టింది కానీ లేకపోతే 12 శ్లోకాలు గురుపాదు కాస్తాం, 9 శ్లోకాలు నవగ్రహాలకి, అంతే. ఎంత టైం పడుతుంది? 5 నిమిషాలు కూడా పట్టదు. స్టార్ట్ చేస్తాం. తర్వాత యజ్ఞప్రియ చేసే ముందు వీలవుతే 12 అగరొత్తులు వెలిగించి ఆ సంధుల్లో పెట్టేసేయండి. రెండు రెండు ఇటుకలు కలుస్తున్నాయి కదా, అది ఆరు సందులు ఉంటాయి చూడండి, ఆరింట పెట్టేయండి, రెండు 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 ఇటుకలు కలిసిన చోట పెట్టేయండి, అక్కడ గుచ్చేస్తే చాలు పక్కన. నువ్వు వెలిగించమ్మా, అది వాడికి వీలుగా ఉంటుంది, వాళ్ళు కనిపించకపోవచ్చు, వెలిగించి పెట్టేయండి. రెండు ఇటుకల మధ్య వెలిగించి నుంచోబెట్టేస్తే నుంచుని పోతుంది ఇటుకల మధ్య. పర్వాలేదు, అలాగే రెండింటికల మధ్య అలా వదిలేసి మీద మీదకి వాల్చిస్తే సరిగిందిగా. కళ్ళు మూసుకుని మనస్సుని మూలాధారం దగ్గర తీసుకెళ్ళండి. ఈ లోపల అది చేస్తూ ఉంటారు వాళ్ళు. మూలాధారం అంటే వెన్నుపూస కింద భాగం. చెప్తున్నది జాగ్రత్తగా అర్థం చేసుకోండి, తొందర ఏమీ లేదు. అర్థం అయ్యేంతవరకు చెప్తాను నేను. రెండు మూడు సార్లు జాగ్రత్తగా వింటే అర్థం అయిపోతుంది, దాంతో ఇవాళ కార్యక్రమం కూడా పూర్తి అయిపోతుంది. ఇది మీరు కంటిన్యూ చేసుకోగలగాలి. ఇంకా ప్రాసెస్ ఇంతే. సరిగమ పదనిస అనేటటువంటిది నేను కాశీలో ఉంటున్నప్పుడు మిసిరి పోఖ్రా అనేటటువంటి ఏరియాలో ఉంటూ ఉండేవాడిని. దాని వెనకాతలే రవిశంకర్ పేరు వినే ఉంటారు సితార్. ఆయన గురువు ఇల్లు ఉంది, చిన్న ఇల్లు. రవిశంకర్ ఒకసారి వచ్చాడు దాని ఇంటికి. మాకు నేర్పాలి మీరు, సరే నేర్పుతానన్నాడు. వీణ పట్టుకో, ఇవాళ నేను ఏదో పెళ్లికి వెళ్ళాలి, రెండు మూడు రోజుల తర్వాత వస్తాను. ఇవాళ మంచి రోజు కనుక నువ్వు ఇవాళ మొదలెట్టి తర్వాత నేను నీకు నేర్పుతాను వచ్చాక అన్నట్ట. సరే వీణ పట్టుకున్నాడు, సరిగా భద్రస్త నేర్పుకోడు. ట్వీ 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 అంటే ఏడు సార్లు. సరే ఒక మూడు నాలుగు సార్లు వాయించుకో నువ్వు, తర్వాత నువ్వు బయటకు వెళ్ళిపో, నేను బయట నుంచి గొళ్ళెం పెట్టి వెళ్ళిపోతాం. నువ్వు వెళ్ళిపోదలుచుకున్నప్పుడు తలుపు కొడితే బయట నుంచి వెళ్తున్న వాళ్ళు ఎవరైనా తలుపు తెరిచేస్తారు, తర్వాత తాళం పెట్టి వెళ్ళిపోవాలి, తాళం అతని పక్కన పెట్టి వెళ్ళిపోయి. మూడున్నర రోజుల తర్వాత వాళ్ళు వచ్చారు. వస్తే తలుపు తాళం లేదు, వీళ్ళకి ఒళ్ళు మండిపోయింది. చూసావా ఎంత కేర్లెస్ అబ్బాయి, నేను తలుపు తాళం వేసుకు వెళ్ళమన్నాం, తలుపు తాళం వేయలేదని. అసలు ఆయన వెళ్తేగా ఈ మూడున్నర రోజులు సరిగా పదనిసలే వాయిస్తూ కూర్చున్నాడు. మరి రవిశంకర్ అయ్యాడు. మనం సంగీతం నేర్చుకుంటారు చాలా మంది, మర్చిపోతూ ఉంటాం, ఏం నేర్చుకున్నాం కూడా. ఇంచేత ఈ కుండలిని శక్తి, ఈ కుండలిని జాగరణ, మీరు ఇప్పుడు నేను చెప్పే ఎక్సర్సైజ్ మీరు ఎంత ఎక్కువ చేసుకుంటే అంత సులభంగా దొరుకుతుంది. ఇంతే, ఇంతకంటే మీరు చేయవలసింది ఏమీ లేదు.